ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री आदि पराशक्तये नमः। ओम सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। శ్రీ సద్గురుదేవుల అపారమైనటువంటి కరుణతో మనం 41 రోజులుగా సౌందర్య లహరి దీక్ష పరిపూర్ణం చేసుకుంటున్నాం. ఇవాళ నిజంగా అనుకోనటువంటి ఒక బోనస్ లభించి అనుకోలేదు ఎవరూ కూడా. నేను గురుదేవుల కరుణ అనేటటువంటిది అలాగే ఉంటుందని నిరూపించుకోవడానిక అన్నట్టుగా మనకి 41 రోజులు సరిగ్గా చాతుర్మాస్యం మొదలుపెట్టే రోజున, చాతుర్మాస్య దీక్ష మొదలుపెట్టే రోజున, తొలి ఏకాదశి రోజున మొదలుపెట్టాం. నిన్నటికి పూర్తయింది, ఇవాళ విరమణ చెప్పుకుంటున్నాం. కనుక ఇది మనం అనుకోనటువంటి ఒక మహత్తరమైనటువంటి దీక్ష. ఎందుకు ఇచ్చారా అని మనం ఆలోచించినట్లేదు. వారి కరుణయే ఎందుకు అంటే జడంగా ఉన్నటువంటి మన మనస్సులో ఒక స్పందన తీసుకురావాలి అని అనుకున్నారేమో. అందుకనే మొట్టమొదటి శ్లోకంతో శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఆ మొట్టమొదటి శ్లోకంలోనే మనకి ఆ స్పంద శక్తి యొక్క గొప్పతనం చెప్తూ, ఎందుకంటే మనం ఎంతసేపు ఒక దేవతా విగ్రహాన్ని చూసుకుంటున్నంతసేపు ఇది ఇది ఆడ ఇది మగ ఇది స్త్రీ ఇది పురుష ఇలా భేదాలు మనకి నాటుకుపోయినాయి జన్మ జన్మాంతరాల నుంచి. దానికే మనం ఒక కథ కూడా చెప్తున్నాం. ఏమనంటే గురువు గారు శిష్యుడు వెళ్తున్నారు, రెండు చీమలు అలా వెళ్తున్నాయి. రెండు చీమలు అలా వెళ్తుంటే ఇది అది చూస్తే నీకేమనిపిస్తుంది బాయ్ అన్నట్ట, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్ట. ఆహా అన్నట్ట. ఇంకొక శిష్యుని అడిగట ఎలా ఉంది నాన్న నీకది భార్యాభర్తల్లా ఉన్నారండి. ఇంకొకరిని అడిగట గురు శిష్యుల్లా ఉన్నారండి నాకు. అంటే ఇక్కడ భేదం ఎక్కడ వచ్చింది? దృష్టిలో వచ్చింది, సృష్టిలో లేదు. అయినా చీమల గురించి మనకేం తెలుసు కనుక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనడానికి అసలు పోని మనుషులైన మన జాతి వాళ్ళు అయితే మనం చెప్పినా పోని మనకి తెలిసిన వాళ్ళు అంటూ, కానీ మనకు తెలియని జాతి అందులో చీమలు మనకేం తెలుసునని అంటే ఏదో ఒకటి అంటే అయాచితంగా వాగుతున్నాం. ఈ వాగుడనేటటువంటిది కట్టబెట్టడానికేమో అమ్మ వాగ్దేవి అని బ్రహ్మదేవుడి యొక్క నాలుక మీద కూర్చు. అందుకనే ఒకనొక శ్లోకంలో 97 శ్లోకం అందులో ఆదిశంకర భగవత్పాదులు వారు నిర్ద్వంద్వంగా చెప్పారండి అమ్మ అంటే ఎవరు. గిరామాహుర్దేవి గృహిణ గృహిణీం ఆగమవిత ఆగమాలు వేదాలు అవన్నీ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి భార్య పేరు వాణి అంటున్నారు. బ్రహ్మగా వాణి అనే ఆవిడ బ్రహ్మదేవుడు గారి భార్య అంటున్నారు. మరి పద్మాం హరే పత్ని పద్మాం, హరి యొక్క పత్ని పేరు పద్మ అంటున్నారు. హరసహచరి మరి ఇంకా హరసహచరి అంటే శివుడి యొక్క భార్య పార్వతి అంటున్నారు. తురియాకాపిత్వం దురదిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. స్వామి వారు ఉపయోగించినటువంటి ఆ పదం ఉంది చూసారా, పరబ్రహ్మ మహిషి అన్నారు. పరబ్రహ్మ అంటే ఎవరండి? బ్రహ్మ అంటే అంటేనే పరం. ఇంకా పరబ్రహ్మ అంటే మనం చెప్పుకుంటున్నాం కదా రోజు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్తున్నాం కదా. మరి ఆ గురు పరబ్రహ్మ కూడా మన మహిషి ఉందన్నమాట, భార్య ఉంది ఉంది, అందుకనే ఆయన పరబ్రహ్మ మహిషి అన్నారు. అంటే ఇక్కడ ఒక ఒక శిల్పి ఉన్నాడండి, ఆ శిల్పికి శిల్పశాస్త్రం బాగా ఉంది. ఆ శిల్పశాస్త్రం అనేటటువంటిది అతని యొక్క నైపుణ్యం, ఆయన యొక్క శక్తి. ఒక డాక్టర్ ఉన్నాడంటే డాక్టర్ విద్య అతని యొక్క శక్తి. ఒక గాయకుడు ఉన్నాడంటే గానం చేసేటటువంటిది ఆయన శక్తి. ఒక తబలా వాద్యకారుడు ఉన్నాడంటే తబలా వాద్యం అనేటువంటి ఆయన శక్తి. ఇప్పుడు అతనికి ఆ శక్తికి విడదీయగలమా? విడదీయలేం కదా. మరి ఆ నన్ను తాపరం చేస్తే వారు మీరవుతారని మామూలు లోకల్లో మాటల్లో అంటారు. మరి మనిషిని, మనిషి యొక్క శక్తిని ఎలా విడదీయగలండి? శక్తి లేకపోతే మనిషి లేడు. మనిషి ఉంటేనే ఆ శక్తి యొక్క పవర్ మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే అచ్చిచ్చక్తి అయినటువంటి ఆ దేవత, ఆ అమ్మ, నువ్వు అమ్మ అను, స్వామి అను, హర అను, హరి అను, నువ్వు ఏదైనా అను, ఈ వీళ్ళ ముగ్గురులో కూడా సరస్వతి, లక్ష్మి, పార్వతి, అటు మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళ ముగ్గురులోనూ కూడా అనేటి సృష్టి, స్థితి, లయములు చేసేటువంటి వారు కూడా వీరు ముగ్గురే. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు కూడా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడే అధిదేవతలు. కనుక ఇక్కడ స్వామివారు చెప్పింది ఏంటంటే, మాండక్యోపనిషత్తులో ఏదైతే తురీయం అని చెప్పారు, ఆ తురీయమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో, తురీయం అనేటువంటిది ఒక మనం ఏదో మామూలుగా మామూలు ప్రపంచ భాషలో ఫోర్త్ స్టేట్ అంటారు. ఫోర్త్ స్టేట్ అంటే ఏంటి? ప్రెస్. ప్రెస్ వాళ్ళని అంటే, ప్రెస్ అంటే ప్రచురణకర్తలు తెలుగులో చెప్పాలంటే, నాలుగో వాళ్ళు ఉంటారు, నాలుగవ స్టేట్ అది అని. ఫోర్త్ స్టేట్ అంటే ఏంటన్నమాట, ఇది ఫోర్త్ స్టేట్ అంటే విడిగా ఉందా? లేదు. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో తానే ఆ బ్రహ్మలో నాలుక మీద ఉంది అని చెప్తున్నా. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంది. బ్రహ్మ అంటే సృష్టికర్త. సృష్టిలోకి వచ్చాక వచ్చినటువంటి వాడు మాట్లాడాలా ఉందా? మాట్లాడాలి కదండి. అందుకని ఆయన భార్య పాప అక్కడే కూర్చుంది. మాట్లాడకపోతే అయ్యో మా వాడు మూగవాడు, అందరూ మూక కవులు అవరు కదా, మూక కవి అయిన మహానుభావుడు ఉన్నాడు ఆయనకి పుట్టుకతోటే మూగవాడు. అటువంటి మూగవాడికి ఆయన ఏడుస్తూ ఉంటే, అయ్యో అమ్మా నిన్ను స్థుతి చెయ్యాలంటే నాకు వీలవటం లేదు అని ఆయన ఏడుస్తే, అమ్మవారు తన నోట్లో ఉన్నటువంటి తాంబూల కపలాన్ని తీసి ఆయన నోట్లో పెట్టింది. ఇది జరిగినది. ఆయన మూక పంచశతి అనేటటువంటి ఒక మహా గ్రంథాన్ని వారు రచించారు. అమ్మ యొక్క ఒక్కొక్క అవయవానికి వందే శ్లోకాలు ఆయన రాశారు. కనుక అందరూ అలా అవ్వాలి అని ఇక్కడ అమ్మ పరబ్రహ్మ యొక్క సంకల్పం. అందుకని బ్రహ్మగారి దగ్గర ఆ సరస్వతి ఉంది. మరి ఇకపోతే స్థితికర్త ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అందరినీ పోషించాలి కదండి. పోషించాలంటే ఆయన పోషణ చూస్తాడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు. ఇప్పుడు మగవాడు పూర్వకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడంటే ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి, పూర్వకాలం భర్త వెళ్ళి ఉద్యోగం చేసేవాడు భార్య ఇంట్లో అన్ని చూసుకునేది. అదేవిధంగా ఇక్కడ భర్తగారైనటువంటి విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి అతను, ఆయన సృష్టిని అంతా చక్కగా నడిపిస్తున్నాడు. ఆ సృష్టి అంతా బాగా నడవాలి అంటే ఆ సృష్టికి ఏం కావాలి? భక్తి కావాలి, తిండి కావాలి. ఆ తిండి ఇచ్చేది ఇది నేను చెప్పటల్లా, ఇదంతా చెప్పబడింది సౌందర్య లహరిలో. అంటే ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో స్థూల సూక్ష్మ కారణ దేహాలలో మరి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో లక్ష్మి లక్ష్మి పార్వతి ఇవిటన్నిటిలోనూ అనుసృతమయ్యి ప్రవహిస్తున్న ఒకే ఒక శక్తి వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ తాను స్వయం ప్రకాశమై ఉన్నది పరబ్రహ్మ యొక్క శక్తి. అదే పరబ్రహ్మ మహిషి. కనుక ఇప్పుడు పరబ్రహ్మ మహిషిని గురించి మనం ఇన్ని రోజులుగా మనం చెప్పుకున్నాం. మామూలుగా బయట ప్రపంచంలో అయితే ఈ సౌందర్య లహరి గురించి మాకు ఇట్లాంటి ఇదంతా తంత్రశాస్త్రం అండి, ఈ యోగ శాస్త్రం అండి, లేదంటే ఏదో మన కోరికలు కోరికలు ఫలించాలంటే కోరికలు ఫలిస్తాయి కాదని మనం అంటున్నా. కానీ అవి మనం గురుముఖ గురుదేవుడు చెప్తే కాబట్టి మనంతటా మనం వెళ్ళి దీక్ష చేసేసుకుంటే మనకి నెరవేరుతుందండి. మాతాజీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? మాతాజీ ఒకే నువ్వు ఫలానా దీక్ష చేయి, పుట్ట దీక్ష చేయి, గోదీక్ష చేయి, లేదు అంటే ప్రదక్షిణాలు చెయ్యి, గిరి ప్రదక్షిణం చెయ్యి అని చెప్తున్నారు కదా. ఆవిడ చెప్పకుండా నాకు ఈ తీరాలను నేనే వెళ్ళిపోతాను, నా ఇంట్లో మా ఎవరితో బాగలేదు, నేనే వెళ్ళి నాలుగు రోజులు చేసేసుకుంటాను ఈ ప్రదక్షిణాలు అనుకుంటే అయిపోతుందండి. కాదు, అక్కడ గురుదేవుడి యొక్క ఉపదేశం అనేది చాలా ముఖ్యం. ఆ ఉపదేశం ఉన్నప్పుడే మనం ఒక దీక్ష అనేటటువంటిది చేయడానికి అర్హత లభిస్తుంది. కనుక కేవలం మన శ్లోకం భక్తితోటి విశ్వాసంతో ఏకాగ్రతతో చదివి దానిని మననం చేసుకుంటే మనకి చాలు. మనం 103 శ్లోకాలు చదువుకున్నామండి, దీనివల్ల ఫలితం ఏమిటి అని మనకు అక్కర్లా, ఏమీ అక్కర్లేదు. స్నానంబో జపమో తపంబో ఉపవాసంబో సదాచారము దానంబో జ్ఞానంబో అనుష్ఠానము దానంబో ఎరుగనెత్తాని సమస్తము నీవే నాకు అక్కడతో పిలుస్తా, అక్కడే పిలుస్తా, నీదే భారమో తండ్రి. ఇంకా మళ్ళీ అవన్నీ అన్నాం అనుకోండి, అంటే ఏంటన్నమాట, మన వేలు కొంచెం పెడుతూ నన్ను ఎలా తరింపజేస్తావు ఏమండి, నేనంతా నీదైనప్పుడు నువ్వు తరింపజేసుకుంటావు, ఏం చేసుకుంటావు అనయ్యా నీ ఇష్టం అనేసి వదిలేస్తే అని చూసుకోవడానికి ఒక చంటి పిల్లవాడు తనకి ఏం కావాలో చెప్పాలా తల్లితోటి? అక్కర్లేదే, తల్లే వచ్చి చూసుకుంటుందా నేను? అదేవిధంగా కనుక ఇప్పుడు ఇంతకీ ఈ పరబ్రహ్మ మహిషి అంటే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక, జడశక్తిగా జడాత్మిక జడత్వమైనటువంటి వాటిలో ఉన్నది. మరి చిచ్చక్తి ఏంటి? చేతనారూపమైంది. ఆవిడ చైతన్య కుసుమప్రియ కనుక అందుకని మనం ఇక్కడ ఏం చెప్తుంటామంటే సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి ధియో యాన ప్రచోదయాత్. అమ్మ నామాల్లో సర్వోపాధి నిర్ముక్త చైతన్యాయే నమః అని కూడా ఉన్నది. అంటే ఏంటంటే ఈ ఉపాధులు అన్నిటిలోనూ కూడా అనుస్యూతమై ఉన్నది ఒక్కటే ఒక్కటి ఉంది, అదే చిచ్చక్తి, అదే చేతన, అదే పరబ్రహ్మ మహిషి, అదే జగన్మాత, అదే పరమేశ్వరుడు. మరి ఇటువంటి అందుకనే ఇంత లోతుకు వెళ్తేనే కానీ మనకి అసలు విషయం తెలియదు. అందుకనే దీనినే మనం ఏం చేయాలి అంటే అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంగా వెళ్ళాలి. అంతర్ముఖంగా వెళ్ళకపోతే మటుకు పై పైనే మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, నత్తగుల్లలు, ఇసక, ఇవన్నీను. కానీ ఇక్కడ అందుకనే ఏం చెప్తారంటే మనం ముందర చెప్పుకున్నాం మొదటి 41 శ్లోక ఈ మొత్తం సౌందర్య లహరి అంతా కూడా అమ్మవారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి ఇస్తే ఒక పుస్తకం, ఆ మధ్యలో నందీశ్వరుడు తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఈ ముక్కను తీసుకొచ్చాను మీ భూలోకానికి తీసుకెళ్ళి అక్కర్లేదు కానీ తీసేసుకున్నట్టు ఆయన. నందీశ్వరుడు మంచిదే చేశాడులే, ఆ ఉన్న 41 నిజమే చాలు. కానీ ఆ మిగతా 59 ఉన్నాయి చూసావా, కొంతమంది 49-51 అనుకుంటారు, మనం 41-59 అనుకుంటున్నాం. ఈ ఆ మిగతా 59 నువ్వు రాయించమ్మా. అందుకని మొత్తం 100 శ్లోకాలతో ఈ సౌందర్య లహరి. సౌందర్యం అని ఎందుకు పేరు పెట్టారు అనేది కూడా చెప్పుకున్నాం మనం. సుందరి అంటే ఆడ పేరు అవుతుంది, సుందరుడు అంటే మగ పేరు అవుతుంది, సౌందర్యం అంటే ఎవరికైనా వర్తిస్తుంది ఆ పేరు. కనుక అది అమ్మ సౌందర్యం అనుకో, అయ్య సౌందర్యం అనుకో, ఏ సౌందర్యం అనుకున్నా కూడా అది సౌందర్యమే. కనుక ఈ మొదటి అమ్మవారి ఇచ్చినటువంటి 41 శ్లోకాల్లో ముఖ్యంగా మంత్ర యంత్ర తంత్ర విగ్రహముల యొక్క విషయాలన్నీ చెప్పబడుతాయి అన్నమాట. కనుక రెండవదైనటువంటి రెండవ భాగం, అందుకనే దానిని ఆనందలహరి అన్నారు. రెండవది ఏమిటంటే మనకి మనం చెప్పుకున్నది దీంట్లో అంతా అమ్మ సౌందర్యం నా శిఖ నఖ పర్యంతం. అమ్మ చిదగ్ని గుండం నుంచి ఉద్భవించినప్పుడు ఆవిడ శిరస్సు అలా పైకి వచ్చేసరికి ఆ పై నుంచి అలా వర్ణన చేసుకుంటూ పాదాల దగ్గరికి వచ్చి ఆగిపోయి నీరాజనం పలికారనమాట. కనుక ఇటువంటి దివ్యమైనటువంటి ఈ సౌందర్య లహరిని మనం అనునిత్యం చక్కగా పారాయణ చేసుకోగలిగితే పారాయణ, కనీసం మనం అనుకున్నటువంటి పారాయణ శ్లోకాలైనా చదువుకుంటే దానిని కొంచెం దాని అర్థానికి వెళ్ళి లోపలికి వెళ్ళి మన విచారణ మనం చాలా డీప్గా విచారణ చేసుకున్నాం 41 రోజులుగా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే అవన్నీ నాకు వదిలేయండి, దయచేసి మంచి ఉంటే అది గ్రహించండి, మంచే ఉంది, ఎందుకంటే పలికించుకున్నది గురుమూర్తి కాబట్టి ఆ భయం మనకేం లేదు, అశబ్దం రాదు ఇందులోంచి. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి దీక్షను ప్రసాదించిన గురుమూర్తికి మీ అందరికీ నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
మంగళం మహావాణీ మహాలక్ష్మీ చ మంగళం, మంగళం మహాకాళి మహాదేవీ చ మంగళం.
స్వామి వారు చెప్పింది నీరాజనం కూడా చెప్పుకుందామా మరి. ప్రదీపజ్వాలాజనీరాజనూతిశ్చంద్రోపల జమల వైరచన స్వకీయం.